ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులమైన మేము భూమి యొక్క ఆరోగ్యం గురించి సంభాషణ రూపంలో తెలియజేస్తున్నాము. ఇందులో పాత్రలుగా రంగయ్యగా గిరిరాజ్, రామయ్యగా అభిలాష్, సీతమ్మగా తేజస్వి, శాస్త్రవేత్తగా ప్రియాంక.
వస్తున్నానండి.
త్వరగరా, ఆకలిగుంది.
ఇదిగో అండి వస్తున్నా.
ఏరా రంగయ్య, వచ్చావా ఇంటికి?
ఆ రామయ్య రా, ఇప్పుడే వచ్చా.
ఏమే, మీ అన్న వచ్చిండు.
ఇంకేంటి రా రామయ్య, సంగతులు ఏంటి మరి?
ఇంకేముందిరా, నా గురించి నీకు తెలిసిందే కదా. ఎన్ని మందులు, కొత్త పురుగులు మందులు కొట్టినా, వాటిని వాడినా జేబు నుంచి పైసలు పోతున్నాయి గాని ఒక్క రూపాయి కూడా తిరిగి రావట్లేదురా.
మన రైతులకి కష్టాలు ఉండేటివే. మేంచి ఆకలి మీద ఉన్నాం, అన్నం తిందాం రా.
ఏరా రంగయ్య, బియ్యం ఇంత నాణ్యంగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి, ఏ కొట్టులో కొన్నావేంది?
కొట్టేంట్రా, అవి మా పొలంలో పండినయే.
అవునా, ఇంత రుచి ఇంత నాణ్యత ఏంట్రా? నువ్వేం మందులు కొడుతున్నావు, ఏం మందులు వాడుతున్నావు?
ఏ మందులేంట్రా, నువ్వెప్పుడు వాడే మందులు నేను వాడుతున్నా.
మరి నా పొలంలో పండిన బియ్యం ఇలా లేవు ఏంటి? నీ పొలానికి నా పొలానికి తేడా ఏంట్రా?
అసలు ముందు నీ పొలంలో నేల భూసార పరీక్ష చేసినావా?
అసలు ఈ భూసార పరీక్ష ఏంద్రా?
అయ్యో, నీకు భూసార పరీక్ష గురించి తెలీదా?
నాకు తెలియదురా, కాస్త దాని గురించి చెప్పొచ్చుగా.
చెప్తా నేను. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా భూసార పరీక్ష గురించి తెలుసుకోకుండా? నాకు తెలిసి నీ పొలంలో దిగుబడి తక్కువ రావడానికి కారణం అదేనోయ్.
అసలు భూసార పరీక్ష ఎందుకు చేయించాలరా?
ఎందుకంటావేంట్రా, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటేనే కదరా పిల్లలు బతుకులు బాగుండేది.
అవును,
అలాగే తల్లి లాంటి భూమి, తండ్రి లాంటి పోషకాలు బాగుంటేనే కదరా మొక్కలు బాగుండేది. కాబట్టి ముందు మనం ఆ నేల తల్లిని కాపాడుకుంటే ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. కాబట్టి నువ్వు ముందు భూసార పరీక్ష గురించి తెలుసుకొని నీ పొలంలో భూసార పరీక్ష చేయు. మనిషికి రక్త పరీక్ష ఎలాగో, భూమికి మృత్తిక పరీక్ష అలాగా. ఆ సభలో ఒక శాస్త్రవేత్త భూసార పరీక్ష, దాని వల్ల లాభాల గురించి క్షుణ్ణంగా చెప్పిండు. సభానంతరం వాళ్ళు ప్రత్యేకంగా రైతులతో మాట్లాడిండ్రు. అప్పుడు నా పొలం పరిస్థితి గురించి వారికి చెప్పిన. అప్పుడు వారు నా పొలం పరిస్థితి కారణం నేల బాగలేకపోవడమే అని చెప్పిండ్రు. వెంటనే భూసార పరీక్ష చేయించిన. నేను అలాగే పరీక్ష చేయించుకున్నా. దాని తర్వాత నా నేలకు మందులు వేయడం వలన నా పంట దిగుబడి, నాణ్యత రెండు పెరిగినాయి.
అవునా, ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్పిండ్రు?
ఆమె మాటల్లోనే వినరా, నేను ఫోన్లో రికార్డ్ చేసుకుని తీసుకొచ్చిన, విను.
అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే అంశం భూసార పరీక్ష, దాని వలన లాభాలు. వాతావరణ మార్పులతో వచ్చే ప్రధాన సమస్య నేలకోత. వాతావరణంలో మార్పుల వృత్యాలు తీవ్రమయ్యే కొద్దీ భూమి కోత అధికమవుతుంది. 120.7 మిలియన్ హెక్టార్ల భూమిలో 80% భూములు కోత వల్ల సారహీనమయ్యాయి. నేలలో సేంద్రియ కర్బనం పరిస్థితి వాతావరణ మార్పులతో మారుతుంది. పోషకాల వినియోగ సామర్థ్యం తగ్గుతుంది. పంటల దిగుబడులు క్షీణిస్తాయి. నీటి వనరులు కలుషితమవుతాయి. నేలకోతలో పోషకాలు, సేంద్రియ కర్బనం, జీవ వైవిధ్యం, నేల భూభౌతిక లక్షణాలు దెబ్బతింటున్నాయి. ప్రతి చెరువులోని మట్టిని పరీక్ష చేసి పొలాల్లో తోలటానికి అనుకూలంగా ఉన్న పూడిక పొలాలకు తరలేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ప్రతి చెరువు గట్టు మీద పూడిక మట్టి ప్రాధాన్యతను తెలియజేసే మట్టి గుణగణాలను తెలియబరిచేలా బోర్డుని ఏర్పాటు చేయాలని, గ్రామసభల ద్వారా రైతులకు వివరాలు తెలియజేయాలి.
అసలు భూసార పరీక్షలు అంటే ఏంటి?
నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడిని దోహదపడుతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మృత్తిక పరీక్ష చేయించుకోవాలి.
అసలు ఈ మృత్తిక పరీక్ష అంటే ఎలా చేస్తారు?
భూసార పరీక్షలో అన్నింటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాలను సేకరించడం. మృత్తికలో ఉన్న పోషకాల వల్ల వచ్చే వాసన రైతన్నకు సుగంధ పరిమళాల కన్నా గొప్పది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలకు ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరించడం ఈ క్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.
సరే గాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పైపొర నుంచి క్రింద వరకు ఒక ప్రక్కన మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేనట్టుగా చూసుకుని నీటిలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి సేకరించినప్పుడు గట్ల దగ్గరలోనూ మరియు పంట కాల్వలలోనూ మట్టిని తీసుకోరాదు. చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు. ఎరువు కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు. ఎప్పుడు నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పొలంలో వారు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లము ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టిని నమూనాలను సేకరించాలి. అటువంటి సందర్భాల్లో కూడా పైన తెలిపిన జాగ్రత్తలను పాటించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసుకుని వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతాల మట్టితో కలుపరాదు. ఏ దేశం అయితే భూమిని నాశనం చేసుకుంటుందో ఆ దేశం తనను తానే నాశనం చేసుకున్నట్టు.
మరి పండ్ల తోటల్లో ఎలాంటి భూసేకరణ చేయాలి?
పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించినప్పుడు గాని పండ్ల చెట్లను ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాని ఈ క్రింది విధంగా తీసుకోవాలి. సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగుల లోతు గుంట తవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. మట్టి నమూనాను తీయునప్పుడు క్రింది లోతు నుంచి మొదటి మట్టి నమూనాను తీసుకోవాలి. ఆ తరువాత పైపొరల నుండి మట్టిని సేకరిస్తే మట్టి క్రింది మట్టితో కలవదు. మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2 నుంచి 4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది. ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునప్పుడు పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు అని తెలియజేయాలి. ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్ బ్యాగ్ లో గాని గుడ్డ సంచిలో గాని నింపి తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి ఈ క్రింది సమాచారంతో పంపాలి. రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామం, మండలం, కావలసిన పరీక్ష, భూసార, చౌడు, పంట తోట ఎంపికకు, ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు, వేయబోయే పంట. ఇలా భూసార పరీక్ష చేసిన తర్వాత దాని వల్ల వచ్చే లాభాలు. భూసార పరీక్ష వల్ల భూమిలో ఉన్న పోషకాలు, వాటి మోతాదు తెలుస్తుంది. ఉన్న మోతాదును బట్టి మనం వాడవలసిన ఎరువుల యొక్క మోతాదును కూడా తెలుపుతుంది. భూమిలో గల అత్యధిక పోషకం మరియు తక్కువ ఉన్న పోషకం తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ పోషకం గల ఎరువులను వేయవచ్చు. తద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో మీరంతా భాగస్వాములవుతారని ఆశిస్తూ శ్రోతలందరికీ ధన్యవాదాలు. భూసార పరీక్ష. భూసార పరీక్ష. నేల ఆరోగ్యమే
మన ఆరోగ్యం.
నేల ఆరోగ్యమే
మన ఆరోగ్యం.
విన్నావా రామయ్య, ఎంత విలువైన ముచ్చట విన్నామో.
అవును రంగయ్య, భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? అయితే నేను వెంటనే వెళ్లి భూసార పరీక్ష చేయించుకుంటా, నా తల్లిని నేను కాపాడుకుంటా.
ఒక సంవత్సరం తరువాత.
ఎరా రామయ్య, నీ పొలం ఎట్లుంది?
చాలా కృతజ్ఞతలు రంగయ్య, నీ మాట విని భూసార పరీక్ష చేయించాను కదా. ఇప్పుడు నా పొలంలోకి దిగుబడి చాలా పెరిగింది. అంతేకాకుండా దిగుబడి కూడా చాలా వచ్చిందిరా.
సరేరా రామయ్య, ఇలా నువ్వు నేనే కాదు మన ఊర్లో ఉన్న అందరూ భూసార పరీక్ష చేయించుకోమని చెప్పిన. ఊర్లోని నేలలన్నీ ఆరోగ్యంగా ఉంచుకుందాం, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం. ఎందుకంటే నేల ఆరోగ్యమే మన ఆరోగ్యం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ రోజు మనం మన చేను కబుర్ల కార్యక్రమంలో పిల్లలలోని అభ్యసన లోపాలు, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలు మరి పరిష్కారం గురించి తెలుసుకుందాం.
గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారా?
చేశాం టీచర్.
అయితే ఒక్కొక్కరుగా వచ్చి చూపించండి.
సరే టీచర్.
రాణి, ఏంటి సగమే చేశావు, మిగతాది ఎందుకు చేయలేదు?
నాకు రావట్లేదు టీచర్.
సరే, రేపు మీ అమ్మని ఒకసారి స్కూల్కి తీసుకొని రా.
సరే టీచర్.
నమస్తే టీచర్, రమ్మన్నారట.
నమస్తే అమ్మా. మీ పాప సరిగ్గా రాయడం లేదు, మీరెప్పుడైనా గమనించారా?
అవును టీచర్, నేను కూడా గమనించా. మా అమ్మాయి రాయడంలో చదవడంలో తడబడుతుంది, ఇదేమైనా సమస్యనా?
అవును, మీ అమ్మాయిలోనే కాదు చాలా మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మన స్కూల్ ఫంక్షన్ కి స్పెషల్ ఎడ్యుకేటర్స్ వస్తున్నారు, మీరు కూడా వచ్చి మీ అమ్మాయి సమస్యను వివరించండి. వారు మీ అమ్మాయి సమస్యకి తగిన పరిష్కార మార్గాలను సూచిస్తారు.
సరే టీచర్, తప్పకుండా వస్తాము.
అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మన స్కూల్లో చాలా మంది పిల్లలు చదవడంలోనూ రాయడంలోనూ వెనుకబడి ఉన్నారు. దాని వలన పిల్లలు చదువులో వెనుకబడుతున్నారు. అందుకోసమని ఈ రోజు స్పెషల్ ఎడ్యుకేటర్స్ ని పిలిపించాము. వారు మీ పిల్లల సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను సూచిస్తారు.
అందరికీ నమస్కారం.
నమస్తే మేడం.
నమస్తే, చెప్పండి మీ పాప సమస్య ఏంటి?
మా అమ్మాయి సరిగ్గా రాయడం లేదు మేడం.
సరిగ్గా రాయడం లేదు అంటే కొంచెం వివరిస్తారా?
చాలా నెమ్మదిగా రాస్తుంది.
అవును మేడం, సరిగ్గా రాయడం లేదు. ఒక అక్షరంకి బదులుగా మరొక అక్షరం రాస్తోంది.
సరే సరే, నాకు అర్థమైంది మీ సమస్య.
ఏంటి మేడం ఆ సమస్య?
మీ అమ్మాయికి రాతలో వైకల్యత ఉంది, ఇది అభ్యసన లోపంలో ఒక భాగం.
అభ్యసన లోపమా? అంటే ఏమిటి మేడం?
అభ్యసన లోపం అనేది నాడీ వ్యవస్థకి సంబంధించిన లోపం వల్ల వస్తుంది. దీని వల్ల మెదడు సమాచారాన్ని తగిన రీతిలో గ్రహించలేకపోవడం మరియు విశ్లేషించలేకపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా అభ్యసన లోపం కలిగిన పిల్లలు తమ ఆలోచన రీతిలో, వినే పద్ధతిలో, మాట్లాడటంలో, రాయడంలో, చదవడంలో, స్పెల్లింగ్ లో, లెక్కలో సమస్యలు ఎదుర్కొంటారు.
మరి అభ్యసన లోపం కలిగిన పిల్లలను ఎలా గుర్తించాలి మేడం? వారి లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ అభ్యసన లోపం ఉన్న పిల్లల లక్షణాలు పాఠాలను రాయడంలోను, చదవడంలోను, గుర్తుంచుకోవడంలోను, లెక్కలు చేయడంలో సమస్యలు ఎదుర్కొంటారు. విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా రాయలేకపోవడం, పదాల అక్షరాల ఉచ్చారణలో లోపాలు, ఉదాహరణకి పీని బీగా రాయడం, కండరాల సమన్వయత సరిగా లేకపోవడం, తెలివితేటలు తక్కువగా ఉండటం.
అయితే మా పాపకి అభ్యసన లోపం ఉందంటారా మేడం?
అవును, ఉంటుంది. ఇది ఒక మీ పిల్లల్లోనే కాదు, చాలా మంది పిల్లల్లో ఉంటుంది. ఇది నాలుగు రకాలుగా ఉంటుంది.
అమ్మో, నాలుగు రకాల?
అవును, నాలుగు రకాలు.
అవేంటో చెప్తారా మేడం?
తప్పకుండా చెప్తా. మొదటిది పఠన వైకల్యం, రెండవది లేఖన వైకల్యం, మూడవది ఉచ్చారణ లోపాలు, నాలుగవది గణితపరమైన సమస్యలు.
కొంచెం అవేంటో వివరించి చెప్తారా మేడం?
మొదటిది పఠన వైకల్యం. పఠన వైకల్యం అంటే కొంతమంది పిల్లలు చక్కటి తెలివితేటలు కలిగి ఉండి కూడా చదవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. దీనినే పఠన వైకల్యత అంటారు. ఇది చదవడానికి ఉపకరించే దృష్టి, వినికిడి, జ్ఞానేంద్రియాల సమన్వయ సంబంధాల లోపం ఒక కారణం కావచ్చు. దీని లక్షణాలు: తన స్థాయికి తగ్గట్టుగా చదవలేకపోవడం, తడబాటు, తోటుపాటు కనిపిస్తాయి. ఎంత కష్టపడి చదివినా కూడా మంచి ఫలితాలను సాధించలేరు. ఈ చదవడంలో సమస్య వలన సహజంగానే ఇతర విద్యా విషయాల్లో కూడా వెనుకబడి ఉంటారు. ఈ పఠన వైకల్యత పలు రకాలుగా ఉంటుంది. అక్షరాలను చూసింది చదవలేకపోతుంటారు. దీనిని దృశ్యపరమైన పఠన వైకల్యత అంటారు. వినే అక్షరాల, పదాల శబ్దం, వాటి అర్థాన్ని గ్రహించలేకపోతుంటారు. దీనిని శబ్దపరమైన పఠన వైకల్యత అంటారు. పదాలలోని అక్షరాలను, వరుస క్రమాన్ని లేదా వరుస క్రమాన్ని జ్ఞాప్తికి ఉంచుకోవడంలో సమస్య. దీనిని జ్ఞాపక శక్తి నైపుణ్యలేమి అంటారు. అక్షరాలని, పదాలని తిరిగేసి చదువుతుంటారు.
మరి దీనిని పరిష్కరించుకోవచ్చా మేడం?
తప్పకుండా పరిష్కరించుకోవచ్చు.
ఎలా మేడం?
ప్రారంభంలో చదవాల్సిన వాక్యాన్ని కొన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి చదవడం. తరచుగా తప్పులు చదువుతున్న పదాలను చూసి మూసి రాసి సవరించుకోవడంలో శిక్షణ. వరుసలు వదలకుండా చదవడానికి ప్రారంభంలో స్కేలుని ఉపయోగించుకోవడం. ఫ్రెండ్లీ రీడింగ్, ఫెయిర్ రీడింగ్, ఇద్దరు లేక ముగ్గురు బిగ్గరగా చదవడాన్ని ప్రోత్సహించడం, అనుకరించడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు.
మరి రెండోది ఏంటి మేడం?
రెండవది లేఖన వైకల్యత. లేఖన వైకల్యం అంటే అక్షరాలని, సంఖ్యలని, పదాలని చూసింది చూసినట్టుగా రాయలేరు. ఉదాహరణకి ఒక అక్షరం లేదా సంఖ్యకు బదులుగా మరో అక్షరం లేదా మరో సంఖ్యని రాస్తారు. దీని లక్షణాలు: వయసుకి తగిన విధంగా చేతిరాత లేకపోవడం, రాత అర్ధరహితంగా ఉండి పదాల మధ్య తగిన దూరం పాటించలేకపోవడం, పేరాగ్రాఫ్లు నిర్ణయించడంలో సమస్య, పదాల మధ్య క్యాపిటల్ లెటర్స్ రాయడం, వాక్యాల్లోని పదాలను ముందువి వెనుకకి, వెనుకవి ముందుకి రాయడం, రాయాలనుకున్న చేయి బిగుతుగా ఉండడం, వనకడం. ఈ లేఖన వైకల్యత గల పిల్లల లక్షణాలు: తమ భావాలను, ఆలోచనలను రాతలో వ్యక్తపరచలేరు. ఆలోచనలను ఒక పద్ధతి ప్రకారం సమకూర్చడంలో ఇబ్బందులు. అర్థం కాని రీతిలో రాయడం, రాసిన పుటను అర్థం చేసుకోలేరు. వాక్య నిర్మాణం, వ్యాకరణం తెలియదు. జరిగిన సంఘటనను లేదా ఒక కథను క్రమంలో వివరించలేరు. వివరణతో కూడిన ప్రశ్నలకు సమాధానం రాయడం ఇష్టపడరు.
మరి దీనిని ఎలా పరిష్కరించుకోవచ్చు మేడం?
ప్రారంభంలోనే సమస్యను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు. చుక్కలను కలపడం ద్వారా చిత్రాలను గీయమనాలి. ప్రాథమిక స్థాయిలో పిల్లలతో ఇసుకతో, వేళ్లతో గీతలు, అక్షరాలు గీయించడం, చూసి రాత రాయించడం, అచ్చు కాగితంపై రాయించడం వలన చక్కని రాతను అభివృద్ధి పరచుకోవచ్చు. పదాలు, వాక్యాలు రాసేటప్పుడు మననం చేస్తూ గట్టిగా పలుకుతూ చూసి రాయడం అలవాటు చేయాలి. ఇంకా వారి రాతను అభివృద్ధి చేయడానికి వివిధ చిత్రాలను ఇచ్చి వాటి సంబంధించిన చిత్రాలకు జత చేయమడడం, చిత్ర సన్నివేశాన్ని వివరించమడడం లాంటివి చేయాలి.
మేడం, మరి మిగతా రెండు, ఉచ్చారణ మరియు గణితపరమైన సమస్యల గురించి కూడా వివరించండి.
తప్పకుండా వివరిస్తాం. మూడవది ఉచ్చారణ లోపాలు. రాయడం కంటే ఉచ్చారణ చాలా క్లిష్టమైన నైపుణ్యత. ఎందుకంటే ఏదైనా అక్షరాన్ని లేదా పదాన్ని సరైన తీరులో ఉచ్చరించాలంటే జ్ఞాపక శక్తి, కండరాల నైపుణ్యత మరియు కంఠస్వరం అవసరం. ఉచ్చారణకు పదాల శబ్ద ఉచ్చారణ స్పష్టంగా తెలియాలి. అక్షరాల ఆకృతి యొక్క జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ సమస్యతో బాధపడే వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు: పదాలలోని మొదటి లేదా చివరి అక్షరాన్ని వదిలివేయడం, పైకి పదాలను సరిగ్గా ఉచ్చరించినా సరిగ్గా రాయలేకపోవడం, అక్షరాల శబ్దాలలోని విభేదానికి సంబంధించిన వినికిడిలో తేడా, అక్షరాలను తిప్పిరాయడం లేదా అనవసరమైన అక్షరాలను పదాలలో జోడించడం, హల్లుల శబ్దాలలోని విభేదాన్ని గుర్తించడంలో తికమకలు పడుతుంటారు. ఈ ఉచ్చారణ లోపాలు పదాల లేదా అక్షరాల ఉచ్చారణను వినడంలోను, పదాల లేదా అక్షరాల ఆకృతిలోని తేడాలను సరిగా గమనించకపోవడం, ఉదాహరణకి పదంలోని మొదటి అక్షరాలను చివరి అక్షరాలను మాత్రమే గుర్తుపెట్టుకుని పదం మధ్యలోని అక్షరాలను రాయలేరు. దీనిని కూడా మనం పరిష్కరించుకోవచ్చు.
అది ఎలా మేడం?
కార్డుపై రాయబడిన పదాన్ని చూపడం, ప్రతి అక్షరాన్ని తన వేలితో రాస్తూ పైకి ఉచ్చరించమని చెప్పాలి. చూసి ఇవ్వబడిన పదాన్ని రాయమనాలి. అదే పదాన్ని వివిధ సందర్భాలలో వాడటం నేర్పించాలి. ఈ విధంగా పిల్లల్లో కొత్త పదజాలాన్ని పెంచవచ్చు. తర్వాతది భాషా వైకల్యత. పిల్లలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం, చెప్పే సమాధానాలు అర్ధరహితంగా ఉండడం, విషయాన్ని చెప్పడంలోని తికమక పడటం, ఇలాంటి వైకల్యతను భాషా వైకల్యం అంటారు. భాషా వైకల్యంలో కూడా రకాలుంటాయి. పదాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడడాన్ని డిస్పేసియా అంటారు. పదాలను అర్థం చేసుకోవడంలోనూ వాటిని రాయడంలో కూడా ఇబ్బంది పడటాన్ని అఫేసియా అంటారు. ఈ భాషా వైకల్యత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, సంభాషణను సరిగా అర్థం చేసుకోలేరు, పదే పదే వాటి గురించి అడుగుతుంటారు, పదాలను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించడంలో తడబాటు కనిపిస్తాయి, వాక్యాలను నిర్మించడంలో సమస్యలు, అర్థరహితమైన సంభాషణ. ఈ భాషా నైపుణ్యతను పెంచడానికి కొన్ని మార్గాలున్నాయి. అవి కళ్లకు గంతలు కట్టి వివిధ వస్తువుల ధ్వనులు, తోటి పిల్లల స్వరాలను బట్టి గుర్తించే చర్యలు చేపట్టాలి. నమూనాను చూస్తూ వివిధ రేఖచిత్ర భాగాలకు జతపరచమని ప్రోత్సహించాలి.
మేడం, మరి నాలుగవది గణితపరమైన సమస్యలు అన్నారు కదా, అంటే ఏమిటి?
గణిత సంబంధిత అంకెలను గుర్తించడం, కూడడం, తీసివేత, విభజించడం, గుణించడంలో సమస్యలు మరియు గణిత చిహ్నాలను గుర్తుపట్టడంలో సమస్యలని గణితపరమైన సమస్యలు అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లల్లో కనిపించే లక్షణాలు, కుడి ఎడమలను గుర్తించుకోవడంలో సమస్యలు, లెక్కించటంలో తప్పులు, వేళ్ల మీద లెక్క పెట్టుకోలేకపోవడం, వివరణతో కూడిన లెక్కలను అర్థం చేసుకోలేకపోవడం, ఒక లెక్క నుండి మరో లెక్కకు చేయలేకపోవడం, ఆకృతిలోని విభేదాన్ని గుర్తించలేకపోవడం, ఉదాహరణకి 6ను 9గా, 3ను 8గా రాయడం, చిహ్నాలను గుర్తుపెట్టుకోలేరు, ఉదాహరణకి ప్లస్, మైనస్, ఇంటూ. కొలతలలో సమస్యలు, ఉదాహరణకి వస్తువుల పరిమాణంలోని తేడాలను గమనించలేరు, కొలవలేరు. గణితపరమైన సమస్యలు వాటిలో రకాలు. ఆకారాలను గుర్తించడంలో సమస్య, పరిమాణాలను గుర్తించడంలో సమస్య, సారూప్యతను గుర్తించడంలో సమస్య, లెక్కించడంలో సమస్య, ఇలా పలు రకాలుగా ఉంటాయి. ఈ గణితపరమైన సమస్యల వల్ల పిల్లలు వివరణతో కూడిన లెక్కలను అర్థం చేసుకోలేరు. వీటికి కొన్ని ప్రత్యామ్నాయ విధానాలున్నాయి. అవి ప్రారంభ దశలో 0 నుండి అంకెల్ని నేర్పించాలి. అంకెలు సంఖ్యలు నేర్పించడానికి వస్తువులు, గింజలు, పూసలు మౌఖికంగా చెబుతూ పరిచయం చేయడం, క్రీడల ద్వారా గణిత పరిమాణాలను కొలవడంలో అభ్యాసాలు ఇవ్వాలి.
ఓహో, అభ్యసన లోపాలు ఇన్ని రకాలుగా ఉంటాయా?
అవును. ఇంకా ఈ పిల్లల్లో ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది.
ప్రవర్తనలో కూడా సమస్యలా? ఏంటవి మేడం?
నిరంతరం కుదురు లేకుండా అటు ఇటు తిరగడం, గెంతడం, ఏకాగ్రత లోపించడం, ఏ పని మీద కూడా ఎక్కువ సమయం మనసుని పెట్టలేకపోవడం, తోటి పిల్లల పనులకు భంగం కలిగించడం లాంటివి చేస్తారు. ఇంకా అనాలోచితంగా మాట్లాడడం, తిట్టడం, కోపం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం, సాంఘిక నైపుణ్యతలు తక్కువగా ఉంటాయి.
మరి వీటిని మనం పరిష్కరించుకోలేమా మేడం?
పిల్లలకి ప్రశంసల ద్వారా, బహుమతుల ద్వారా మనం వారిలో మంచి ప్రవర్తనని తీసుకురాగలం. ఇవి అభ్యసన లోపాల్లో సంబంధించిన విషయాలు. వీటిని త్వరితంగా గుర్తించి వాటికి తగిన ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి. దీనిలో ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.
చాలా చక్కని విషయాలను చెప్పారు మేడం.
అవును మేడం, మీరు చెప్పిన విషయాలను చాలా ఆసక్తిగా ఉన్నాయి. వెంటనే మా పాప సమస్యకి పరిష్కార పద్ధతులను మొదలు పెడతాను.
అవును, సమస్యని తొలిదశలోనే అరికట్టడం వల్ల మీ పాప భవిష్యత్తు చక్కగా ఉంటుంది.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, నీటి కుంట వలన ఉపయోగాలు ఏమిటి? ఏ, వర్షపు నీటి సేకరణ, బి, త్రాగునీటి సేకరణ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, వర్షపు నీటి సేకరణ. గత వారం రెండవ ప్రశ్న, నీటి కుంటకి ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఎంత రాయితీ ఇస్తుంది? ఏ 75%, బి 50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 50%. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు రాకేష్, సల్మా, వై రవి పెద్ద కడుమూర్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, నల్లూరి కోటేశ్వరరావు సూర్యాపేట్, బి గాయత్రీరావు గూడూర్, ఎస్కే కరిష్మా ఖమ్మం, వై వెంకట్రెడ్డి లక్కవరం, లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డి గంభీర్రావుపేట్, లక్కిరెడ్డి విజయ గంభీర్రావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు బండ సంగీత గంభీర్రావుపేట్, జిఎస్ దేవి జోగిపేట్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, భూసార పరీక్ష ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తే మంచిది? ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు. ప్రశ్న మరొకసారి, భూసార పరీక్ష ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తే మంచిది? ఏ 2 సంవత్సరాలు, బి 3 సంవత్సరాలు. ఈ వారం రెండవ ప్రశ్న, పొలంలో ఏ ఆకారంలో మట్టిని సేకరించాలి? ఏ వి ఆకారం, బి సి ఆకారం. ప్రశ్న మరొకసారి, పొలంలో ఏ ఆకారంలో మట్టిని సేకరించాలి? ఏ వి ఆకారం, బి సి ఆకారం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకవుల్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.